Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం December 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతోంది మీ భావరాజు పద్మిని. ఈ కార్యక్రమంలో గత వారం మనం కేఆర్ విజయ్ గారి జీవిత విశేషాలని, వారు నటించిన సినిమాల్ని గురించిన విశేషాలని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అంతేకాకుండా స్వయంగా తమిళనాడులోని ఆలయాల్లో అమ్మవారిగా పూజలు అందుకున్న పావనమూర్తి మన కేఆర్ విజయ్ గారు. ఆవిడ మొట్టమొదట అమ్మవారి వేషం ధరించిన ఒక సినిమా ఏమిటంటే, ఆ సినిమా పేరు నమ్మవిట్టు దైవం. ఈ సినిమా తెలుగులో మా ఇలవేల్పు అనే పేరుతోటి 1971లో వచ్చింది. ఇందులో కేవలం అమ్మవారి పాత్రే కాక ద్విపాత్ర అభినయం చేశారు కేఆర్ విజయ్ గారు. ద్విపాత్ర అభినయం ఎందుకంటే ఆలయంలో ఉండే అమ్మవారు ఒక అమాయకురాలిని ఆవహిస్తుందట, దానిమీదే కథంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో ఆవిడ రెండు పాత్రల్లో, ఒక పాత్ర అమాయకురాలైన యువతిగా, మరొక పాత్ర ఉగ్రస్వరూపిణి అయిన అమ్మవారుగాను నటించారట. ఈ సినిమా ఆవిడకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందిట. ఆ తర్వాత ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా పత్రికల గురించి కూడా ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. నేను దేవతగా వేషాలు వేసే తొలి రోజుల్లో పత్రికలన్నీ ఆ పాత్రల గురించి ఎంతో సానుకూల దృక్పథంతో కథనాలు ప్రచురించాయి. అందుకే నాకు పాత్రికేయులన్నా పత్రికలన్నా చాలా గౌరవం. ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులు పర్చా శరత్ కుమార్ గారు అప్పట్లో నన్ను వెండితెర వేలుపు అని రాశారట. ఆ మాట నాకు ఒక టానిక్లా పనిచేసి ఇప్పటికీ నాలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే నటిగా ఆరాధించబడ్డం వేరు, వెండితెర వేల్పుగా పూజలందుకోవడం వేరు. కథానాయికలలో ఇలాంటి గొప్ప గౌరవాన్ని నేను మాత్రమే పొందగలిగాను. ఇంతకంటే మరేం అదృష్టం కావాలి అంటారు కేఆర్ విజయ్ గారు. నిజంగానే మన కార్యక్రమానికి వెండితెర వేల్పు అని వారు ఆవిడ మొదటి చిత్రానికి పర్చా శరత్ కుమార్ గారు రాసిన టైటిల్కి ఎంత చక్కగా సరిపోయిందో చూడండి మరి. ఆ తర్వాత కేఆర్ విజయ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా గుళ్ళో పూజారులు సైతం ఆవిడకి నమస్కరించేవారట. ఆ విశేషాలని నేను ఇప్పుడు చెప్తాను. కేఆర్ విజయ గారు ఆ విశేషాలని ఈ విధంగా ఒక పత్రికతోటి పంచుకున్నారు. దేవతా పాత్రల పుణ్యమాని చాలా ఆలయాలను సందర్శించే అవకాశం నాకు కలిగింది. అన్నింటినీ మించి అమ్మవారి గెటప్తో దేవాలయంలోకి ప్రవేశించగానే అక్కడి పూజారులు కూడా నిజమైన దేవతను చూసినట్టు చూడడం, భక్తిభావంతో నమస్కరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఇలా జీవితంలోనూ నట జీవితంలోనూ ఎన్నో పార్శ్వాల్ని చూశాను. సీటు లేక బస్సులో నిలబడి ప్రయాణించిన రోజు నుంచి సొంత విమానం, సొంత స్టీమర్ కలిగి ఉండడం వరకు ఎదిగాను. పూరిల్లు స్థాయి నుంచి బంగ్లా స్థాయికి ఎదిగాను. ఇదంతా ప్రేక్షకుల డబ్బే కదా, వాళ్ళు టికెట్టు పెట్టి సినిమా చూడడం వల్లే మాకింత సంపద, కీర్తి, కానుక. ప్రేక్షకుల ఆదరాభిమానాలే నాకు శ్రీరామ రక్ష అంటారు కేఆర్ విజయ్ గారు. ఆ తర్వాత మరో సంఘటనని ఈ విధంగా ఆవిడ పంచుకున్నారు. మా అమ్మాయి పెళ్లి 1986లో జరిగింది. భర్త అపోలోలో పెద్ద డాక్టరు, వాళ్ళకిద్దరు అబ్బాయిలు. తన వివాహానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు అప్పటికే అస్వస్థులుగా ఉన్నా కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. నేనంత ఇబ్బంది పడుతూ ఎందుకు రావడం అంటే ఆయన మేనకోడలి పెళ్లికి మేనమావ రాకుంటే ఎలాగమ్మా అన్నారట. అంత ప్రేమాభిమానాలుండేవి ఆ రోజుల్లో. ముఖ్యంగా పద్మిని, తెలుగు నటి వాసంతి నాతో ఎంతో ప్రాణంగా మసలుకునేవారు. మేముగ్గురం దేహాలు వేరైనా మనసులు ఒకటిగా జీవించాం. ఆనాటి ప్రేమాభిమానాలు ఇప్పుడెక్కడివి? అందుకే ఇప్పుడు నేను బయట తిరగడం చాలా వరకు తగ్గించాను. ఎప్పుడైనా పాతతరం నటీనటుల ఫంక్షన్స్కు మాత్రమే వెళ్తూ ఉంటాను. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, నటి లక్ష్మి, సీనియర్ నటీమణి రాజసులోచన గారు, వీరందరూ మాత్రం తరచుగా ఫోన్ చేసి క్షేమ సమాచారాల్ని కనుక్కుంటూ ఉంటారు. అప్పటి ప్రేక్షకులు నటీమణులను దేవతలుగా చూసేవారు. ఓ నటీమణి ఫలానా సమావేశానికి వస్తుందని తెలిస్తే అభిమానులు విమానాశ్రయం నుంచి ఆ ఫంక్షన్ హాల్ దాకా బారులు తీరేవారు. ఒకసారి ఏదో ఫంక్షన్కు నేను, కృష్ణకుమారి గారు హైదరాబాద్కు వస్తే ప్రేక్షకులు మా ఇద్దరికీ బ్రహ్మరథం పట్టారు. మరి కృష్ణకుమారి గారైతే ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఇచ్చి చేతులు నిప్పెట్టి ఇబ్బంది పడ్డారు అని చెప్పారు కేఆర్ విజయ గారు. ఆవిడికి అవార్డులపై మోజు లేదట. అవార్డుల గురించి, బిరుదుల గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే ఆవిడ ఇలా చెప్పారు. అవార్డులు బిరుదులంటారా, వాటి మీద నాకెప్పుడు ఆరాటం లేదు. ఎందుకంటే అవి రావడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. అంత ఓపిక అవసరం నాకు లేవు. అవి అర్హులను వెంటనే వరించవు. అంతదాకా ఎందుకండి, షావుకారు జానకి గారు ఎంత పెద్ద మహానటి. కనీసం ఆవిడ్ని రాజ్యసభకైనా పంపగలిగామా? మేమంతా గ్లామర్ ప్రవాహంలో కొట్టుకుపోయాం. కానీ జానకి గారు అభినయం వాచకాలతోనే అన్ని వందల చిత్రాలు చేయగలిగి తమిళంలో ఎవర్గ్రీన్ ఆర్టిస్టుగా నిలిచిపోయారు. ఆమెకే రాని అవార్డులు మాకెందుకు అంటారు ఆవిడ. ఆ రోజుల్లో నియమ నిబద్ధతలు వేరు అంటారు కేఆర్ విజయ గారు. సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువైనా ఇక్కడో మాట చెబుతాను. షావుకారు జానకి గారి జీవన విధానం నాకు కూడా ఆదర్శమే. సినిమా పారితోషికాన్ని ఒక జీతంలాగా భావించేవారామె. షూటింగ్లకు వెళ్తే మంచినీళ్ల బాటిల్ కూడా తనే తెచ్చుకునేవారు. భోజనం వగైరా ఖర్చుల్ని నిర్మాతలపై తోసేవారు కాదు. నేను అదే ఫాలో అవుతున్నా ఇప్పటికీ కూడా. భలే తమ్ముడు షూటింగ్లో పుండరీకాక్షయ్య గారు, "అదేమిటమ్మాయి, మేం నిర్మాతలం కదా, మా ప్రొడక్షన్ పూర్తయ్యే వరకు మీ బాధ్యత మాదే కదా" అని ఎంతో దూరం చెప్పి చూసినా నేను వినలేదు. నాతో పాటు వచ్చిన నా అసిస్టెంట్ల ఖర్చు కూడా నేనే భరించేదాన్ని. అంత నియమబద్ధంగా బతికాను కనుకే ఇవాళ ఇంత సంతృప్తిగా ఉంటున్నాను. నాకు కొన్ని అవార్డులు వచ్చాయి. 1973లో కలైమామణి అనే అవార్డును అందుకున్నాను. 2005లో సమగ్ర జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాను. 2010లో సత్యభామ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నాను. ఇక ఆంధ్రదేశంలో అనేక చోట్ల స్వర్ణ కంకణాలను నాకు బహుకరించారు. ఏదో ఇంతవరకు నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా హుందాగా జీవించేశాను. అందుకేనేమో ఇంకా అడపాదడపా వేషాలు వస్తున్నాయి. 100% లవ్, సింహ, శ్రీరామరాజ్యం ఇవన్నీ ఈ మధ్య చేసినవే. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ చేస్తున్నాను. నాకు గృహ జీవితంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదనిపిస్తుంది. తీరిక వేళలన్నీ ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేస్తాను. మా వారికి నాకు ఉన్న అటాచ్మెంట్ వర్ణించలేంది. మనవాళ్ళు పెద్దవాళ్ళైపోయారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మా సొంత బంగళాను నిర్వహించడం కష్టమైపోయి అంత ఓపిక లేక ఈ మధ్యనే కస్తూరి రంగన్ శాలై అని చెన్నైలో ఓ అపార్ట్మెంట్లోకి మారాం. ఇక్కడ ఎలా ఉందో కొంతకాలం చూసి ఆ పైన ఆ భవంతి గురించి ఆలోచించాలి. ఇంకా కొత్త ఇంట్లో వస్తువులు సర్దుకునే పనిలో ఉన్నాను అని చెప్పి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో మన కేఆర్ విజయ్ గారు. మరిన్ని విశేషాలని కాసేపు ఆగి చెప్తాను, వింటూనే ఉండండి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే, నీ రూపులోన నీ తూపులోన ఏ రాత కళలో మెరిసేనని. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే. కులికే వయసే పులకించి పోగా కొంగు ఆగుతుందా, ఎదలో కదలే కొంగు ఆగుతుందా. పులికే వయసే పులకించి పోగా పొంగు ఆగుతుందా, ఎదలు కదలే పొంగు ఆగుతుందా.
పువ్వులె మారిపోయి ముద్దుల్లో తేలిపోయి, పువ్వులె మారిపోయి ముద్దుల్లో తేలిపోయి, కమ్మిస్తే కత్తి మనసు ఆగుతుందా.
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే, గుర్తు తెలిసిందిలే, ఈ రూపులోన ఈ తూపులోన ఏ రాత కళలో మెరిసేనది. ఈగల్లే అల్లుకుంటే గుండెల్లో చల్లుమంటే ఈగల్లే అల్లుకుంటే గుండెల్లో చల్లుమంటే దాచిన గౌరవలకు దాగుతుందా
Namaste, this is Rajni. You are now listening to Mind Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media YouTube channel. Technology entaga edigindi సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండి తెరవేల్పులు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. వయస్సుతో పాటు గ్లామర్ ని కూడా పెంచుకున్న అభినేత్రి కేఆర్ విజయ్ గారు. రసిక ప్రేక్షకులకు ఆమె ఏకవీర అయితే భక్త శిఖామణులకు దేవి లలితాంబ. దేవుడు అందం ప్రసాదిస్తే సాధనతో అభినయాన్ని ఆవిడ సొంతం చేసుకున్నారు. అందుకే అలనాటి ముగ్ధ రుక్మిణి అంటే శ్రీకృష్ణ పాండవీయంలో ఆవిడ పాత్ర నుండి ఈనాటి ముదిమి కౌసల్య శ్రీరామరాజ్యంలో ఆవిడ వేసిన పాత్ర వరకు వెండి తెరను ఆవిడ రాజ్యమేలుతున్నారు. తన 50 ఏళ్ల చిత్రయాత్రలో కేఆర్ విజయ్ గారు పంచుకున్న మరికొన్ని అనుభవాల్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. తెలుగులో నా తొలి చిత్రం శ్రీకృష్ణ పాండవీయం రామకృష్ణ ఎన్ఏటి కంబైన్స్ పై ఎన్టీఆర్ గారు సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఆయన దర్శకత్వంలో ఆయన సరసన నాయికగా అందులోనూ ముగ్ధ రుక్మిణిగా నటించడాన్ని ఇప్పటికీ నేనొక అదృష్టంగా భావిస్తుంటాను. మొట్టమొదటిసారి తెలుగు చలన చిత్ర సీమలో అడుగు పెట్టడమే కాకుండా కత్తిమీద సాము వంటి పౌరాణిక పాత్రల్లో నటించడం నిజంగా ఒక సాహసమే. అయినప్పటికీ ఎన్టీ రామారావు గారిచ్చిన ప్రోత్సాహంతో ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలిగాను. ఎన్టీఆర్ గారు పౌరాణిక పాత్రలు ధరిస్తున్నప్పుడు చాలా నియమనిష్టాల్ని పాటించేవారు. నటీనటుల గెటప్స్ దగ్గర నుంచి అన్నీ స్వయంగా తామే చూసుకునేవారు. తనకు ఏ విధమైన ఎఫెక్ట్స్ కావాలో ముందే ఊహించుకుని నటీనటులకు తెలియకుండానే వారి నుండి ఆ ఎఫెక్ట్స్ను రాబట్టుకునేవారు. నేను పౌరాణిక పాత్రలు, అమ్మవారి పాత్రలు అతి సునాయాసంగా పోషించగలిగానంటే ఆయన ప్రేరణే అని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ పాండవీయం 1966 జనవరి 13న విడుదలై ఆంధ్రదేశంలో 9 కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకుంది. ద్వితీయ ఉత్తమ కథా చిత్రంగా వెండి నందిని కూడా అందుకుంది. నా మొదటి తమిళ చిత్రం కర్పగం తమిళనాట కాసుల వర్షం కురిపించి గోపాలకృష్ణన్ గారిని కర్పగం స్టూడియో అధినేతను చేస్తే, తెలుగులో నా మొదటి చిత్రమైన శ్రీకృష్ణ పాండవీయం ఇప్పటికీ రికార్డు సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రం రిపీట్ రన్ లో కూడా 1,00,000,000 రూపాయలు వసూలు చేసింది. రిపీట్ రన్ లో అంత డబ్బు వసూలు చేసిన చిత్రం చరిత్రలో అదొక్కటే. 68, 86, 97 సంవత్సరాల్లో ఈ చిత్రం రీరిలీజ్ అయింది. కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, ఆయన మిత్రబృందం 1997లో రిలీజ్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో 100 రోజులు ఈ సినిమా ఆడింది. ఇలా తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ నా మొదటి చిత్రాలు చరిత్ర సృష్టించడం నాకు ఎంతో ఆనందదాయకంగా ఉండేది. ఎన్టీ రామారావు గారితో నటించిన చిత్రాల్లో చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన మరో చిత్రం పద్మ ఫిలిమ్స్ వారి ఏకవీర. ఇది 1959లో విడుదలైంది. మహానటి, అంతకంటే గొప్ప మనిషి అయిన జమున గారితో కలిసి నటించే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించిన చిత్రమిది. ఇందులో నేను టైటిల్ రోల్ పోషించాను. ప్రేమించిన ప్రియుడికి దూరమై వివాహమాడిన భర్తకు దగ్గర కాలేక సంఘర్షణను అనుభవించే పాత్ర నాది. చాలా టిపికల్ రోల్. ఆ చిత్రం అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. కానీ ఆ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే ప్రేక్షకులు టైటిల్ రోల్ రామారావు గారిదనుకున్నారు. పైగా ఏకవీర అంటే వీరోచితమైన కత్తి యుద్ధాలు వగైరాలు ఉంటాయనుకున్నారు. అవేమీ లేకపోయేసరికి నిరాశ చెందారు. అలా ఏకవీర ఒక క్లాసిక్ గా నిలబడిపోయిందే తప్ప జనరంజకం కాలేకపోయింది. ఈ చిత్రానికి తెర వెనుక ఒక కథ ఉంది. నా పాత్రకు మొదట బి సరోజాదేవి గారిని అనుకున్నారట. కానీ ఎందుకో ఆ ప్రతిపాదన చాలా ప్రాథమిక దశలోనే ఆగిపోయింది. నేనైతే బాగుంటుందన్న ఎన్టీ రామారావు గారి అభిప్రాయం వల్ల నాకిచ్చారట. ఎన్టీ రామారావు గారు చాలా బోళా మనిషి. ఎప్పుడైనా కాస్త నీరసంగా కనిపిస్తే చాలు, రండి విజయ్ గారు అంటూ జాగ్రత్తగా చేయి పట్టుకుని కెమెరా ముందుకు తీసుకువెళ్లేవారు. ఎంతో అభిమానంగా ఉండేవారు. ఆ అభిమానమే ఆయన కొడుకు బాలకృష్ణలో కూడా కనిపిస్తుంది. అలా ఉండబట్టే బాలకృష్ణకు నిన్నటి శ్రీరామరాజ్యం వరకు చాలా చిత్రాల్లో తల్లిగా వేయగలిగాను. ఎన్టీ రామారావు గారితో పౌరాణిక చిత్రాలు చేయడం వల్ల నాకు చదువుకోలేదనే కొరత తీరిపోయింది. రామాయణం, భారతం వంటి ఇతిహాసాలు, గాంధీ, నెహ్రూ వంటి దేశ నాయకుల చరిత్రలు అన్నీ సినిమాల ద్వారానే నేను తెలుసుకున్నాను. స్కూలుకి వెళ్లకపోయినా ఎడ్యుకేట్ అయ్యాను. శ్రీకృష్ణ పాండవీయం తమిళంలో కూడా రాజసూయం అనే పేరుతో విడుదల కావడం వల్ల అక్కడ కూడా చాలా మంచి పౌరాణిక పాత్రలు నాకు వచ్చాయి. 1966లోనే సరస్వతి శపథం చిత్రంలో శివాజీ గణేశన్ గారితో కలిసి మొట్టమొదటిసారిగా పౌరాణిక పాత్ర అంటే సరస్వతి అమ్మవారి పాత్రను ధరించాను. అదే సంవత్సరం అదే దర్శకుడు ఏపీ నాగరాజన్ గారు తీసిన కందన్ కరుణై అనే చిత్రంలో కుమారస్వామి భార్యగా నటించాను. ఆ తర్వాత ఏపీ నాగరాజన్ గారు నిర్మించిన తిరువరుట్ సెల్వర్ అనే చిత్రం, ఇది 1967లో విడుదలైంది. ఇందులో లక్ష్మీదేవిగా, తిరుమాళ్ పెరుమై అనే చిత్రంలో 72లో ఆండాళ్ళుగాను నటించాను. ఆ సమయంలో మలయాళంలో ప్రేమ్, నజీర్, సరసన, అనార్కలి, తిలోత్తమ చిత్రాల్లో టైటిల్ రోల్స్ వేశాను. అలా నా కెరీర్ మొదటి 10 ఏళ్లలోనే హీరోయిన్గా 100 చిత్రాల్ని పూర్తి చేశాను. శివాజీ గణేశన్ గారితో నేను మొట్టమొదట సెల్వం అనే చిత్రంలో నాయకగా నటించాను. ఆయనతో నేను హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రము అదే. ప్రముఖ హాస్య నటి రమాప్రభకు కూడా అదే మొదటి తమిళ చిత్రం. ఎస్వి రంగారావు గారు, ఎంవి రాజమ్మ గారు మొదలైన హేమాహేమీలంతా ఆ చిత్రంలో నటించారు. అంచేత వారిని చూసి నటనలో మెళకువలన్నీ నేర్చుకున్నాను. ముఖ్యంగా శివాజీ గణేశన్ గారి వద్ద ఆర్టిస్టులు నేర్చుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. క్రమశిక్షణ, సమయ పాలన, ఈ రెండు ఆర్టిస్టులకు చాలా ముఖ్యం. సెల్వన్ చిత్రం కోసం మేమంతా రాత్రింబవళ్ళు షూటింగ్ లో పాల్గొనేవాళ్ళం. అయినప్పటికీ శివాజీ గారు విసుగు చెందడం గాని చిరాకు పడడం గాని నేనెప్పుడు చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్ళు. సంభాషణలు స్పష్టంగా చెప్పడం ఎలాగో నేను శివాజీ గణేశన్ గారి దగ్గరే నేర్చుకున్నాను. ఆయన కొడుకు ప్రభు ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నన్ను తప్పక ఆహ్వానిస్తారు. జమిని గణేశన్ గారు ఎవరితో ఎలా ఉన్నా నాతో మాత్రం చాలా గౌరవంగా ఉండేవారు. నా మొదటి కథానాయకుడు ఆయనే. అయినా నాకు పేరొచ్చింది మాత్రం శివాజీ గారితోనే. అంటే జమిని గారికి ఆయన సతీమణి సావిత్రే సినిమాల్లో కూడా దాదాపు జంటగా కొనసాగింది గనుక నాకు ఆయనతో అవకాశాలు తక్కువగా వచ్చాయి అని చెప్తారు కెఆర్ విజయ్ గారు. మరిన్ని విశేషాలని చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం అండి. ఇప్పుడు కేఆర్ విజయ్ గారు నటించిన ఏకవీర అనే సినిమాను గురించి అక్కిరాజు ప్రసాద్ గారు అందించిన విశేషాల్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకవీర నవలను 1929-30 మధ్యలో రచించారు. 1935 భారతి అనే పత్రిక ద్వారా ఇది ప్రచురితమైంది. 1969 ఇది చిత్రంగా విడుదలైంది. విషాదాంతమైన కథను తెరకు ఎక్కించడం అంటే ఎంతో ఆలోచించి చెయ్యాలి. అందులో 4 పాత్రలు ముఖ్యమైనవి. ఆ కథలోని ప్రేమను, త్యాగాన్ని, స్నేహాన్ని ప్రతిబింబించేలా NTR గారు, కాంతారావు గారు, జమన గారు, KR విజయ్ గారు తమ తమ పాత్రల్ని పోషించారు. తాను ప్రేమించిన స్త్రీని అనుకోని పరిస్థితుల్లో ప్రాణ స్నేహితుడు వివాహం చేసుకోవడంతో కథ విషాదాంతానికి దారితీస్తుంది. మనస్సు, కర్తవ్యం, స్నేహం, ధర్మం మధ్య నలిగే ఈ కథకు సంభాషణలే ప్రాణం. క్లుప్తంగా ఈ చిత్ర కథ ఏమిటంటే, 16వ శతాబ్దంలో మదురై రాజకుటుంబానికి చెందిన సేతుపతి మీనాక్షి అనే పేద పిల్లను ప్రేమిస్తాడు. సేతుపతి ప్రాణ స్నేహితుడు వీరభూపతి. అతడు అంబసముద్రం రాజకుటుంబానికి చెందిన ఏకవీర అనే రాజకన్యతో ప్రేమలో పడతాడు. పరిస్థితుల ప్రభావంతో సేతుపతి వివాహం ఏకవీరతో నిశ్చయమవుతుంది. వీరభూపతి వివాహం మీనాక్షితో జరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు లేకపోవడంతో ఆ రెండు వైవాహిక జీవితాలు మొక్కుబడిగా దాంపత్య సిద్ధి లేకుండా ఉంటాయి. సేతుపతి తన స్నేహితుడు వీరభూపతి ఇంట తాను గతంలో ప్రేమించిన మీనాక్షిని చూసి ధర్మానికి కట్టుబడి ఆమెపై తనకు గల ప్రేమను త్యాగం చేస్తాడు. వీరభూపతికి తన గతాన్ని తెలుపుతాడు. వీరభూపతి నిజాన్ని అంగీకరించి స్నేహితుడి నిజాయితీని మెచ్చుకుంటాడు. సేతుపతి ఏకవీరను తన ధర్మపత్నిగా స్వీకరించి ఆమెతో దాంపత్య జీవనం గడపటానికి వస్తున్నానని సందేశం పంపుతాడు. ఇంతలో రాజుగారి కోటపై దాడి జరిగే అవకాశాలు ఉండడంతో అక్కడి నుంచి కదలలేకపోతాడు. అతని సందేశం తీసుకువెళ్తున్న వార్తాహరుడు చంపబడతాడు. అతని మారిన మనసు విషయం ఏకవీరకు చేరదు. ఇంతలో వీరభూపతి ఏకవీర తన స్నేహితుడి భార్య అని తెలియక ఆమెను చూసి తన దాన్ని చేసుకోవాలని ముందడుగు వేస్తాడు. తాను ఇంకొకరి దాన్నని క్షణికావేశంలో ఆలోచనలు తప్పటడుగులు వేస్తాయన్న భావనతో ఏకవీర మూర్చపోతుంది. సత్యాన్ని భార్య మీనాక్షి ద్వారా తెలుసుకున్న వీరభూపతి కృంగిపోతాడు. సేనాపతి అంతా చూస్తాడు. మీనాక్షి విషం మింగి ప్రాణం విడుస్తుంది. వీరభూపతి తాను స్నేహితుని భార్య పట్ల చూపిన అనుచిత ప్రవర్తనకు పరితపిస్తూ ప్రాణత్యాగం చేస్తాడు. ఏకవీరను అప్పటికైనా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న సేతుపతి ఆమెను చూస్తాడు. అప్పటికే వైరాగ్యంతో ఉన్న ఏకవీర ప్రాణత్యాగం చేస్తుంది. దుఃఖాంతమైన చిత్రంలోని పాత్రల ఔన్నత్యం, వారి మనసుల్లోని భావాలు, సంభాషణలలోని లోతైన భావాలు, నలిగిపోయే వ్యక్తిత్వాలు, ప్రాణ స్నేహితుల మధ్య అనురాగం, యవ్వనంలో ఉండే కోరికల తరంగాలు, ప్రేయసీ ప్రియుల ఆరాధనా భావనలు, విధి పెట్టే పరీక్షలు, తెచ్చే మలుపులు, ఇలా చిత్రం మొత్తం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఏకవీరగా కేఆర్ విజయ్ గారు పాత్రకు జీవం పోశారు. ప్రేయసిగా, భార్యగా జమున తన నటన కౌశలాన్ని ఇందులో ప్రదర్శించారు. రాచరికపు కథకు అనుగుణంగా చిత్రీకరణ అద్భుతంగా చేశారు దర్శకులు. ఇక సంగీతం, పాటలు, వీటి గురించి చెప్పేదేముంది. ఇప్పటికీ ప్రజల నోట వినబడే పాటలు తోటలో నారాజు, ప్రతిరాత్రి వసంతరాత్రి, కృష్ణ నీ పేరు తలచినా చాలు. భావగర్భితమైన సాహిత్యాన్ని, మృదు మధురమైన పదజాలాన్ని ఇందులో అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఇందులో కొన్ని పాటల్ని రాశారు. ఘంటసాల మాస్టారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి పాడిన బహుకొద్ది పాటలలో ప్రతిరాత్రి వసంతరాత్రి ఒకటి. దేవులపల్లి వారి సినీ గీతాల్లో ఇది చిరస్మరణీయం. అలాగే నారాయణ రెడ్డి గారి గీతాల్లో తెలుగుదనానికి తోటలో నారాజు గీతం తలమానికం, కెవి మహదేవన్ గారి సంగీతం అద్భుతం. ఈ చిత్రంలో ఈ పాట అందరికీ తెలిసే ఉంటుంది.
తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. నవ్వులా అవి కావు, నవ్వులా అవి కావు నవ పారిజాతాలు, నవ్వులా అవి కావు నవ పారిజాతాలు. రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు.
ఈ పాట అన్నమాట, ఈ పాట అలనాటి చలన చిత్రాల్లో కూడా శృంగార గీతంగా కాకుండా మధురమైన గీతంగా నిలిచిపోయింది. అలనాటి చలన చిత్రాల్లో ఆ మాటకు వస్తే శృంగార గీతాలు కూడా ఉండేవి, కానీ వాటిలో మోహం లేకుండా ఆరాధనాభావం ఉట్టిపడేది. ప్రేయసి ప్రియుల మధ్య భావనలను ఆ పరిధిలో ఎంతో పవిత్రంగా ఆవిష్కరించేవారు కవులు. ఆనాటి విలువలకు ఉదాహరణ ఈ గీతం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగులో మందార మకరందం వంటి పద మాధుర్యాన్ని మనకు వారసత్వ సంపదగా అందించారు. ఆయన సాహిత్యంలోని ఈ తీయదనాన్ని ఎంత ఆస్వాదించినా కూడా అందులోని మాధుర్యం తరగదు. ఈ కథలోని మొదటి సన్నివేశాల్లో ఎన్టీఆర్ మరియు జమునలపై ఈ తోటలో నారాజు అనే పాటను చిత్రీకరించారు. పద ప్రయోగానికి సినారే గారు పెట్టిన పేరు. చాంగురే, మజ్జారే, దొరసాని వంటి ఎన్నో పదాలకు సృష్టికర్త అయిన నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో ప్రేమను లలితమైన భావనలతో అందమైన పదమాలికగా ఆవిష్కరించారు. భౌతికమైన స్పర్శ లేకుండా దూరంగా ఉండి తమ భావాలను సభ్యతతో పవిత్రతతో వ్యక్తపరిచే ప్రేయసీ ప్రియులు నాటి కవుల మేధా సంపత్తి. పారిజాత పుష్పం వంటి నవ్వుట ఆ ప్రియుడిది. ఎటువంటి శబ్దం లేని రస రమ్యమైన గీతాలట అతని నవ్వులు. గీతం మొత్తం ఇటువంటి భావాలతోనే సాగుతుంది. భావనలను పాట ద్వారా వినడం, పాట ద్వారానే తెలియచేయటం ఆ కవికి, ఆ పాత్రలకే చెందింది. ఎప్పుడో తోటలో ఆ రాజు తొంగి చూశాడట, నీటిలో ఆ రాజు నీడ ఈ రోజున నవ్విందట. పూలల్లుతూ నాయిక నాయకుని గురించి తలచే అద్భుతమైన సన్నివేశం ఈ గీతానిది. ఆ రాజు మళ్ళీ ఈ రోజు వస్తాడా, అందమైన ఈ కన్య కలలన్నీ మళ్ళీ చిగురిస్తాయా అని కలలు కంటూ ఉంటుంది నాయిక. నాయకుడు వెంటనే స్పందించి, చాటుగా మాటుగా విన్నాను పాటలో ఆ స్త్రీ, అంటే ధర అంటే స్త్రీ అనే అర్థం, అనురాగంతో కూడిన ఆ స్త్రీ భావనలన్నీ తెలుసుకున్నాను అంటాడు. ఎలనాగ నయనాల కమలాలలో దాగి అన్న వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎలనాగ అన్న పదం యవ్వనంలో ఉన్న ఆ స్త్రీని వర్ణించేది. ఇంతకు ముందు ఎక్కడా వినని పదాన్ని సందర్భోచితంగా ఉపయోగించి సినారే గారు గీతానికి జీవం పోశారు. నాయిక కలువల వంటి కన్నులలో ఎదలో కదిలే తుమ్మెద ఝుంకారం వంటి పాటను విన్నాడట నాయకుడు. తుమ్మెదకు కలువకు ప్రేయసీ ప్రియుల మధ్య ఉన్న భావావేశానికి ఎంత సారూప్యత ఉందో కదా. మరోమారు దీన్ని మనకు అందమైన పదాలలో రచయిత తెలిపారు. సినారే గారి గీతానికి కేవి మహదేవన్ గారు సంగీతం కూర్చగా ఘంటసాల సుశీల గారు యుగళ గీతాన్ని ఒక రస రమ్యమైన భావనగా మనకు అందించారు. ఏకవీర చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినా రసికుల మదిలో ఒక స్థానాన్ని నిలుపుకుంది. బహుశా ఈ విధమైన వైవిధ్య భరితమైన దుఃఖాంతం గల కథను ప్రజలు అప్పటికి ఎక్కువగా చూడలేదేమో. స్త్రీ పురుషుల మధ్య కలిగే భావనలు విశ్వనాథ వారి కలంలో వెలువడినంత అందంగా చిత్రం కూడా ఆవిష్కరించింది. కానీ సమాజం అంత తేలిగ్గా దీన్ని ఆహ్వానించలేక అర్థం చేసుకోలేకపోవడంతో చిత్రం పరాజయం పాలైంది. అయినా ఈ చిత్రంలోని పాటలు పాత్రలు అన్ని విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. ఇవండి ఏకవీర చిత్రాన్ని గురించి అక్కిరాజు ప్రసాద్ గారు అందించిన విశేషాలు. మరిన్ని విశేషాలని చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నాడు నీటిలో ఆరాజు. మాటుగా కొదరింటి మాటుగా ఉన్నాను, చాటుగా కొదరింటి మాటుగా ఉన్నాను, పాటల ధర రాగ భావనలు కన్నాను, చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను, పాటల ధర రాగ భావనలు కన్నాను, ఎలనాగనయనాల కమలాలలో దాగి, ఎలనాగనయనాల కమలాలలో దాగి, ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను, ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను, ఆ పాట నాను ఈ యగంలోగని, ఆ పాట నాలో తీయగమ్లోగని, అనురాగ మధుధారయే సాగని,
చూసెను నాడు నీటిలో ఆరాదు నీడ నవ్వెను నీడు,
హాయ్ నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి, మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెండి తెర వేల్పులు కార్యక్రమంలో ఈ రోజున మనం కేఆర్ విజయ్ గారు, వారి జీవితాన్ని గురించి, వారు నటించిన సినిమాల్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. సినిమాతోనే ఎడ్యుకేట్ అయ్యాను, చదువుకోలేదు అన్నారు కేఆర్ విజయ్ గారు. ఇందుకే ఆవిడ ఎందుకు చదువుకోలేదంటే, ఆవిడ బాల్యం జ్ఞాపకాల్ని ఈ విధంగా ఆవిడ ఒక పత్రికతో పంచుకున్నారు. చాలా మంది నేను తమిళమ్మాయినో మలయాళ అమ్మాయినో అనుకుంటారు, కానీ అది పూర్తి నిజం కాదు. మేము తెలుగు వాళ్ళమే. మా నాన్న రామచంద్రన్ గారిది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, మా అమ్మది కేరళలోని త్రిచూర్. మా నాన్న మిలిటరీలో పనిచేసేవారు, మా మేనమామలు కూడా మిలిటరీలోనే ఉండేవారు. ఓసారి మామయ్యలతో పాటు నాన్న కేరళకు వచ్చినప్పుడు మా అమ్మని చూసి ప్రేమించారట. పెద్దవాళ్లంతా ఒప్పుకోవడంతో వాళ్ల పెళ్లి జరిగింది. ఆ తర్వాత అమ్మని తీసుకుని నాన్న చిత్తూరు వచ్చేశారు. అక్కడ మా పక్కింట్లో ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య గారు ఉండేవారు. నేను చిన్నప్పుడంతా వాళ్ళింట్లోనే పెరిగాను కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నేను తెలుగు అమ్మాయిని, అయితే నేను మన షావుకారు జానకి లాగా తమిళంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నాను గనక అందరూ నన్ను తమిళ అమ్మాయి అనుకుంటారు. నా అసలు పేరు దైవనాయకి. మా నాన్నకు ఏ ఊర్లో ఉద్యోగం అయితే ఆ ఊరు వెళ్లేవాళ్ళం. అందువల్ల తమిళనాడులో చాలా ఊళ్ళు మారాం. మా అమ్మ కళ్యాణకుట్టికి నన్ను సినిమా తారగా చూడాలని ఆశ. మా నాన్నగారికి కూడా నాటకాలంటే ఇష్టం. నేను చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేదాన్నని మా నాన్న నన్ను ఆయనతో పాటు తీసుకెళ్లి చిన్న చిన్న బాలపాత్రలు వేయించేవారు. అంతా బానే ఉండేది, కానీ ఇంట్లో వాతావరణమే చాలా కష్టం కలిగించేది. మా అమ్మ నాన్నలకు క్షణం పడేది కాదు. వాళ్ళ మధ్య సయోధ్య లేని కారణంగా నా ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడి పోషణ నా మీద పడింది. కుటుంబం ఆర్థికంగా నిస్సహాయమైపోయింది. అందువల్ల కుటుంబంలో పెద్ద కూతురిగా నేను వాళ్లను ఆదుకోవాల్సి వచ్చింది. అందుకే బాగా చదువుకోవాలన్న కాంక్షను పక్కన పెట్టాను. తోడబుట్టిన వారి కోసం నా ఆశలు ఆశయాలు అన్నీ మర్చిపోయాను. నా కుటుంబాన్ని తీసుకుని చెన్నై వచ్చేశాను. చిన్నప్పుడు పళనిలో తొలిసారి నేర్చుకున్న నాట్యంతో డబ్బు సంపాదించాలని మధురైలో కాలికి గజకట్టాను. దరిమిలా చాలా ప్రాంతాల్లో నాట్యాలు చేసి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. చెన్నైలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను. రోజు చదువుకోవడానికి వెళ్తుండే నా వయసు అమ్మాయిల్ని చూసినప్పుడల్లా నేను వాళ్ళలా చదువుకోలేకపోతున్నానే అనే బాధ నన్ను తొలుస్తూ ఉండేది. అది గొప్పింటి వాళ్ళ అబ్బాయి చేతిలో ఉన్న తీపి మిఠాయిని చూస్తూ బీద పిల్లవాడు పడే ఆవేదన లాంటిది. అప్పుడు నేను అనుకున్నాను, ఇక నుంచి ఈ ప్రపంచమే నాకు పాఠశాల. దేవతా శ్లోకాలు స్తోత్రాలే నా పాఠ్య పుస్తకాలు. ఈ ప్రపంచాన్ని సృష్టించి ఇన్ని జరిపించే దేవుణ్ణి నమ్మినప్పుడు జీవన పోరాటంలో ఎందుకు విజయం లభించదు? ఈ దృష్టితోనే గుండె నిబ్బరాన్ని అలవర్చుకున్నాను. నిజంగా ఎంత గొప్ప దృక్పథం అండి. అన్నీ ఉన్నా కూడా బాధపడేవాళ్ళని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ కేఆర్ విజయ్ గారు చదువు అందకపోయినా కూడా దేవుణ్ణి నమ్మి తన వాళ్ల కోసం అన్నీ త్యాగం చేసి జీవన పోరాటం చేశారు. ఇక సొంతగా నాటకం వేసిన అనుభవాన్ని గురించి కేఆర్ విజయ్ గారు ఇలా చెప్తారు. నాట్య తార నుంచి క్రమంగా నటిగా రూపాంతరం చెందాను. నాకు నటన మొదటి నుంచి పెద్ద సమస్య కాదు. నా 11 ఏళ్ల ప్రాయంలోనే ప్రముఖ నటుడు ఎంకే రాధా నన్ను తీసుకుని పోయి స్టేజి నాటకాలు వేయించారు. ఆ అనుభవంతోనే రంగస్థల నటిగా మారాను. ప్రముఖ రచయిత బాలమురుగన్ బృందంలో చేరి నాటకాల్లో వేషాలు వేయసాగాను. ఒకసారి నేనే సొంతంగా ఒక నాటకాన్ని ప్రొడ్యూస్ చేశాను. ప్రముఖ తమిళ హీరో జెమినీ గణేశన్ గారు ఆ నాటకంలో నన్ను చూసి, నువ్వెప్పటికైనా సినీ పరిశ్రమను శాసిస్తావు అని చెప్పారు. అలా మొట్టమొదట సినిమా రంగానికి పనికి వస్తావు అని చెప్పింది ఆయనే. ఆ సమయంలో ఏ దేవుడు తథాస్తు అన్నాడో ఆయన నోటి మాట ఎప్పుడు వృధా పోలేదు. సినిమా రంగంలో అవకాశాలు బానే వచ్చాయి. చెన్నైలో ప్రముఖ వ్యాపార సంస్థ సింప్సన్ తమ సంస్థ తరఫున వేసిన క్యాలెండర్లపై నా ఫోటో వేసింది. అదే నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. అదెలాంటి మలుపు అంటే నన్ను ఏకంగా హీరోయిన్నే చేసేసిన గొప్ప మలుపు. ఆ సమయంలో తమిళంలో తీయబోయే కర్పగం అనే సినిమాకు నూతన కథానాయిక కోసం వెతుకుతున్నారట. ఓ రోజు ఆ సినిమా యూనిట్ అంతా కూర్చుని ఉంటే ఒక వ్యక్తి సింప్సన్ చాక్లెట్ డబ్బాను అక్కడికి తీసుకువెళ్లాడట. దాని మీద నా ఫోటో చూసిన దర్శకుడు కెఎన్ గోపాలకృష్ణన్ నా గురించి తెలుసుకుని కబురు చేశారు. వెళ్ళాను, తమ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఒకప్పుడు నా నృత్యాన్ని నాటకాన్ని చూసి భవిష్యత్తులో హీరోయిన్వి అవుతావని ప్రశంసించిన జెమినీ గణేశనే అందులో హీరో. తొలి సినిమానే నాతో చేస్తున్నావే అన్నారాయన ఆట పట్టిస్తూ. నా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అమరజ్యోతి పిక్చర్స్ అనే పతాకంపై వచ్చిన కర్పగం 1963 నవంబర్ 15 దీపావళి సందర్భంగా విడుదలై విజయ ఢంకా మోగించింది. ఈ చిత్రం విడుదల రోజు నేనెంతో ఆతృతపడ్డాను. నేనెలా నటించానో, నా మొదటి చిత్రం ఎలా ఉందో అని థియేటర్కు వెళ్లి అందరితో పాటు నేను టికెట్ తీసుకుని లోపలికెళ్లి కూర్చున్నాను. చిత్రం చూస్తున్న ప్రేక్షకులు తెర మీద కొత్త నటి అంటూ నన్ను మెచ్చుకున్నారే కానీ వాళ్లతో పాటు కూర్చుని చూసిన నన్ను మాత్రం గుర్తుపట్టలేదు. గుర్తుపట్టడం గుర్తుపట్టకపోవడం అంతా స్టార్ కావడం మీదనే ఆధారపడి ఉంటుందని అప్పుడే నాకు అర్థమైంది. కర్పగంలో టైటిల్ రోల్ వేశాను కనుక సావిత్రి, జెమినీ వంటి హేమాహేమీలున్నా తమిళ ప్రజలు కొత్తగా వచ్చిన నాపై దృష్టి సారించారు. ఓ పెద్ద అభినందన సభని ఏర్పాటు చేశారు. ఘనంగా సత్కరించి పున్నాగై అరసి అనే బిరుదుతో గౌరవించారు. అంటే నవ్వుల రారాణి, పున్నాగ పువ్వుల వంటి నవ్వులు కలది అని అర్థం. ఈ బిరుదంటే నాకెంతో ఇష్టం. గౌరవ డాక్టరేట్లు, కలైమామణి, స్వర్ణ కంకణాలు ఇవేవి ఇవని మానసికానందాన్ని ప్రేక్షకులు ఇచ్చిన ఆ పున్నాగై అరసి బిరుదు నాకిచ్చింది. అందుకే ప్రేక్షకులంటే నాకు పంచప్రాణాలు అని చెబుతారు కేఆర్ విజయ్ గారు. కేఆర్ విజయ్ గారు, ఎన్టీఆర్ గారు వీరిద్దరిది హిట్ పెయిర్ అని అందరికీ తెలిసిందే. అయితే అక్కినేని గారితో కూడా కేఆర్ విజయ్ గారు నటించారు. ఆ విశేషాల్ని ఆవిడిలా చెప్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను నటించిన మొట్టమొదటి చిత్రం సిపాయి చిన్నయ్య. ఈ చిత్రం 1969 విడుదలైంది. సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పై డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మించిన ఈ చిత్రానికి జీవీఆర్ శేషగిరిరావు గారు దర్శకత్వం వహించారు. ఓ తమిళ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో హీరో పాత్రకు మొదట ఎన్టీ రామారావు గారిని అనుకున్నారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే డివి నర్సరాజ్ గారు సంభాషణ రచన ప్రారంభించారు. అయితే రామానాయుడు గారితోటి ఎన్టీఆర్ గారికి ఏవో తాత్కాలిక పేచీలు వచ్చి ఆయన తప్పుకుంటే ఏఎన్ఆర్ గారు హీరో పాత్ర ధరించారు. దాంతో నర్సరాజ్ గారు కూడా తప్పుకున్నారు. అప్పుడు ఆచార్య ఆత్రేయ గారిని రచయితగా నియమించుకున్నారు నాయుడు గారు. ఏమైతేనేం, దేవదాసు చిత్రం దగ్గర నుండి అక్కినేని గారి అన్ని చిత్రాలు చూసి ఆయన సరసన ఒక చిత్రంలో అయినా కథానాయికగా నటించాలన్న నా కోరిక ఈ విధంగా తీరింది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా అంతా కేరళలోనే జరిగింది. ఇందులో ఒక సన్నివేశాన్ని మా ఇంట్లో కూడా చిత్రీకరించారు. ఈ చిత్రం కమర్షియల్గా రామానాయుడు గారికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇద్దరు ఇద్దరే అనే చిత్రం, అంటే 1990 ఈ చిత్రం విడుదలైంది. అందులో మాత్రం అక్కినేని గారి సరసన నటించాను. అందులో ఆయన కొడుకు అక్కినేని నాగార్జునకు తల్లిగా నటించాను. నాగేశ్వరరావు గారిలో నాకు నచ్చింది వారి ప్రశాంత గుణం, ఎవరిని నిందించే తత్వం కాదా ఆయనది. ఒకవేళ మనమే ఏదైనా అంటే పోనీలేమ్మా అని తేలికగా తీసి పారేస్తుంటారు. ఆ తామరాకు మీద నీటి బొట్టు తత్వం అందరికీ రాదు అంటారు మన అక్కినేని గారి గురించి కేఆర్ విజయ్ గారు. సినిమా మనుషులు చాలా విచిత్రంగా ఉంటారు. ఎంతటి వారినైనా తీసి పారేసినట్టు మాట్లాడతారు. ఎప్పుడూ ఇతరుల గత జీవితాల్లోకి తొంగి చూస్తూ హేళన చేస్తుంటారు. అది పైశాచికమని నా భావన. నాకు ఇలాంటి చేదు సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయ ఏం హీరోయిన్ను, ఏదో క్యాలెండర్లు అడ్వర్టైజ్మెంట్లు చేసేది అని వెనకాల మాట్లాడుకుని మొదట్లో చాలామంది హీనపరిచారు. అయితే అలా అనేవాళ్లే నేను ఈ స్థాయికి ఎదగడానికి నాకు దోహదపడ్డారు. ముఖ్యంగా తెలుగు నటీమణులు కూడా అలా మాట్లాడారు. తమిళంలో మాత్రం అలా కాదు. వారు నటీనటుల్ని ఆదరిస్తారు, ఆరాధిస్తారు, గౌరవిస్తారు. చివరికి వారు గుళ్ళో నన్ను స్వయంగా దేవతగా కూర్చోపెట్టి ఆరాధించారు కూడా. అయినా విమర్శలే పైకెదగడానికి దోహదపడతాయని నా భావన. అలా విమర్శించిన వాళ్ళకెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇవ్వండి, ఇలా అంటారు కేఆర్ విజయ్ గారు. ఇవ్వండి కేఆర్ విజయ్ గారు ఆవిడ జీవితాన్ని గురించి చెప్పిన విశేషాలు, ఆవిడ సినిమాల్ని గురించిన కొన్ని విశేషాలు. వచ్చేవారో మరో మంచి వెండితెర వేల్పుతోటి మీ ముందుకు వచ్చేస్తుంది. మీ భావరాజు పద్మిని, వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వేల్పులు కార్యక్రమం December 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ప్రతి నిమిషం పాటలాగ సాగాలి.
ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగ సాగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి.
పాటలాగ సాగాలి